ఏనాడేమో భవత్పదాబ్జములను ఎంతే పట్టుకున్నారము, ఆనాడే చరితార్థ జన్ములము ఏమైనారము. ఎట్లేని బాబు నీ దృష్టి పడం త్యజింపవు, ఎటులంబో నీక ప్రేమించి సుజ్ఞానం బీగల సత్యమూర్తి కదా. కాళీ ప్రసాద ప్రభు. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సర్వేభ్యో మహాభక్తేభ్యో నమః. శ్రీ గురుదేవుల ఆజ్ఞను శిరస వహించి గురుమూర్తి పలికెడిది భాగవతమట పలికించడవాడు రామభద్రుడట, అలాగే పలికేవి గురుమూర్తి అందించిన వాక్కులట పలికించడవాడు గురుదేవుడు కాబట్టి ఆ గురుదేవుడు పలికించిన దాన్ని మీ అందరితో పంచుకునే ప్రయత్నం చేస్తాను. మానవులందరూ ఏం కావాలని కోరుకుంటామండి? ఒక గురుమూర్తి ఆశ్రయం దొరికిన తర్వాత మనకి తెలుసో తెలియకుండా కూడా కొంతమంది తెలిసి గురు ఆశ్రయం దొరకచ్చు, కొంతమందికి తెలియకుండానే గురుదేవుల ఆశ్రయం దొరికింది. మా జీవితాలే చూసుకుంటే మా పెద్దల అనుగ్రహం వలన, వాళ్ళ యొక్క పుణ్యం వల్ల మాకు గురుదేవుల అనుగ్రహం లభించింది. గురువు ఆశ్రయాన్ని పొందాలి, గురువు లక్ష్యార్థం ఒకటి ఉంటుంది, దాన్ని తీసుకోవాలనేటువంటి జ్ఞానం కూడా లేకుండానే గురుదేవుల యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో అటువంటి లక్ష్యార్థాన్ని కూడా గురుదేవుడే తనంతట తను ప్రసాదించడం నా జీవితంలో నాకు జరిగింది. గురుదేవుల అనుగ్రహం వల్ల ఈ దేహం చిన్న వయసు నుంచి ఆ గురుదేవుల ఆశీర్వాద బలంతోనే ఇప్పటి వరకు ప్రకాశిస్తున్నాం. అయితే మనం తెలుసో తెలియక గురుదేవులు ఆశ్రయించాం. అగ్నిని ఎలా అయితే ముట్టుకుంటే తెలిసినా ముట్టుకుంటే తెలిసినా పట్టుకుంటే అది కాలుతుంది, తెలియక పట్టుకున్నా కూడా కాలుతుంది. అలాగే గురుదేవుల యొక్క ఆశ్రయం మనకు తెలియకుండా అట్లా మనం ఆశ్రయించినా అది మనకి ఎన్నో జన్మల పుణ్యం ఒక రాశీభూతం అయితేనే కించిత్ కించిత్ జీవితంలో ఎన్నో 84 లక్షల జీవరాశుల్లో మానవుడు అంటే ఏదైనా 84 లక్షల జీవరాశుల్లో ఏ జీవైనా కించిత్ కించిత్ పుణ్యం రాశీభూతం చేసుకుంటే మనకు మానవ జీవితం కలుగుతుందని గురుదేవుల వాక్కు. అటువంటి ఆశ్రయం మనం పొందిన తర్వాత మానవ జీవితం కలిగింది, గురుదేవుల ఆశ్రయం కలిగింది. అయితే ఇప్పుడు గురుదేవుల ఆశ్రయం తర్వాత మోక్షం కావాలని కూడా మనకి తెలుసుకున్నాం అన్నమాట. ముక్తి అనేటువంటిది కావాలి. ముక్తి అనేటువంటిది కావాలంటే మనం ఏం చేయాలండి? ఎన్నో రకరకాల మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక మనకు వజ్రం కావాలనుకోండి, సముద్ర మధ్యలో మంచి వజ్రాలు ఉన్నాయని ఒకళ్ళు చెప్తే మనం నామం వేసుకుని వెళ్ళి ఎక్కడ దొరుకుతాయో అని ప్రయత్నం చేస్తాం కదా. అలా మనకి ముక్తి కావాలి అని ఒక ఆలోచన వచ్చిన తర్వాత మనం కూడా ఈ సత్సాంగత్యము సత్సంగం అనేటువంటి నావను ఆధారం చేసుకుని శ్రవణం అనేటువంటి దాని ద్వారా మన యొక్క జీవితాల్ని నీటిలో మనకి తెప్ప నీరు మనకు పడవలో నీరు కదలాలంటే ఒక తెప్ప ద్వారా మనల్ని ఎట్లా అయితే నీటిని తోసుకుంటూ మన ప్రయాణం సాగిస్తామో ఇట్లా ముక్తి కావాలనేటువంటి మానవుడు కూడా సత్సంగం అనేటువంటి నావనికి శ్రవణము అనేటువంటి దానికి మనకి భగవంతుడు 2 జీవులిచ్చాడు. ఆ 2 జీవులే మనకి మోక్ష మార్గానికి తీసుకెళ్ళడానికి ద్వారాలు అన్నమాట. అందుకనే శ్రవణ ద్వారానే మనకి మానవుడు ఏది జరిగినా మానవుడికి ఒక క్రోధం కలిగినా ఒక అనుగ్రహం కలిగినా ఒక ప్రేమ కలిగినా ఒకవేళ కళ్ళు చూడినా చూసినా చూడకపోయినా కళ్ళు మూసుకుని కూర్చున్నా మనకి చెవులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి అన్నమాట. మన గురించి మంచి అనుకుంటే వాళ్ళ మీద ప్రేమ చూపిస్తాము, ఎవరైనా మన గురించి కొంచెం అదొకలాగా ఇదొకలాగా మాట్లాడుకుంటే వాళ్ళ మీద మనకి క్రోధాన్ని కాకపోయినా కొంచెం విరక్తి మార్గాలైనా చూసుకుంటామన్నమాట. అట్లాగా ఈ మన మోక్షం కావాలి, ముక్తి కావాలి అనేటువంటి మానవుడు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు ఈ శ్రవణం అనేటువంటి రెండు ఈ దెబ్బల్ని ఆ సత్సంగం అనేటువంటి నావనెక్కి ఆ నావలో మన జీవితాన్ని గడుపుకుంటూ వెళ్తే ఈ మోక్షం అనేటువంటిది దొరుకుతుంది. అయితే దానికి దొరకాలంటే ఏంటయ్యా సాధన ఎటువంటిది కావాలి? మానవుడికి ఈ జీవితంలో అయాచితంగానే కొన్ని లభిస్తూ ఉంటాయి. కీర్తి, ప్రతిష్ట, తర్వాత ధనం, ఇవి కొంతమందికి ఏమి శ్రమ పడకుండానే వాళ్ళ పూర్వజన్మ కర్మలను అనుసరించి మనకి దొరుకుతూ ఉంటాయి. కొంతమందికి కొద్దిగా శ్రమిస్తే దొరుకుతాయి, కొంతమందికి శ్రమ చేసినా దొరకదు. అయితే ఇదేనా మనకి మోక్షం కావాలంటే? మనకు అన్నీ ఉన్నాయి కదా, ధనం ఉంది, కీర్తి ఉంది, ప్రతిష్ట ఉంది, మనం ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళాలి. ఈ జీవితం ఒక మానవుడై జన్మించిన తర్వాత మానవుడికి కావాల్సినవి ఇంతవరకే కాదు. ఈ మానవ జీవితం కొంత పాపకర్మలతో మనకి తీసుకుని వస్తుంది అన్నమాట. అయితే భగవద్గీత వాక్యం ఒకటి చెప్తాను, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం భజ అహం త్వా సర్వ పాపేక్ష మోక్షయిష్యామి మాసుజ. సర్వధర్మాల్ని వదిలిపెట్టమని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. అంటే సర్వధర్మాల్ని ఎలా వదిలిపెట్టాలండి? మానవుడై పుట్టిన తర్వాత ఒక్కొక్క జీవికి ఒక్కొక్క కొన్ని ధర్మాలు ఉంటాయి. పెళ్ళైన స్త్రీకి భార్య ధర్మము, తల్లి ధర్మము, తర్వాత చుట్టూ అనుయాయులతో కొన్ని ధర్మాలు ఉంటాయి. అలాగే భర్తగా వచ్చిన వాడికి తను చూడవలసిన ధర్మాలు కొన్ని ఉంటాయి. ఇన్ని ధర్మాలను వదిలిపెట్టి మోక్షాన్ని కావాలంటే ఎలా అంటే శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, నువ్వు ఏ కర్మన్నా చెయ్యి, ఆ కర్మ జరిగేటువంటిది నా అనుగ్రహం వల్ల జరుగుతుంది అనేటువంటిది మనం గమనించాలి. మనకు పెద్దలు ఏం చెప్తున్నారంటే ఈ రోజున మనకి జీవితం ఎట్లా గడుస్తుంది, మనం ఏ రకమైన మాట మాట్లాడతాం అనేటువంటిది ఆల్రెడీ భగవంతుడు మన జీవితంలో మనకి 50 సంవత్సరాల పుస్తకం ఉందనుకోండి, ఇటువంటి రోజున ఈ పేజీలో ఇవాటి రోజుల పేజీలో మనకి ఇలా జరుగుతుందని ముందలే భగవంతుడు మనకి రాసి పెట్టాడు. దాని ప్రకారం మన జీవితం వెళ్తుంది. మరి అలా రాసి పెట్టినప్పుడు భగవంతుడు మరి మన చేత పాపకర్మాలు పిండి కర్మాలు రెండూ చేస్తున్నాడు కదా. మరి తెలిసి భగవంతుడు చెప్పినప్పుడు మరి పాపకర్మలు ఎందుకు చేస్తున్నాడు మన చేత, అన్ని పుణ్యాలే చేయించచ్చు కదా అని మనకి ఒక వ్యతిరేకమైన ఆలోచన కూడా వస్తుంది. ఇదంతా భగవంతుడే చేస్తున్నాడు కాబట్టి నేను పాపాలే చేస్తానని కూడా ఒక మూర్ఖ మానవుడు ఆలోచన చేయవచ్చు. అయితే ఎట్లయితే మనం తెలిసి పట్టుకున్నా తెలియక పట్టుకున్నా అగ్ని మనని కాలుస్తుందో అట్లాగే మనకి భగవంతుడు ఇటువంటి జీవితంలో నీ చేత పాపకర్మ జరిగినా దాన్ని నేను చూసుకుంటాను అని సర్వధర్మాన్ పరిత్యజ్య అని చెప్పారు. అట్లా నువ్వు ఏ పని చేస్తున్నా, నీ భార్య కర్మ భార్య వృత్తి చేస్తున్నా, తల్లి వృత్తి చేస్తున్నా, మరి గోపికలు శ్రీకృష్ణ పరమాత్మని ఎందుకు ఆశ్రయించగలిగారు? వాళ్ళలో ఏ జ్ఞానం ఉంది? శాస్త్రజ్ఞానం ఉందా? పండిత జ్ఞానం ఉందా? ఏం జ్ఞానం ఉంది? వాళ్ళు అన్నింటిలోనూ కృష్ణ పరమాత్మని ఎట్లా చూడగలిగారు? వాళ్ళు పొదల పొదల్లో, చెట్లు చెట్లులో, ఆకులు ఆకుల్లో, పాలల్లో, పొదుగులు ఆవు పొదుగులు, అన్ని చోట్ల శ్రీకృష్ణ పరమాత్మనే చూడగలిగారు. అంటే వాళ్ళు నిరంతర చింతన ఆలోచన దృష్టిలో ఎల్లవేళలా భగవంతుడు అనేటువంటి వాడు ఉన్నాడు, మనం నడిపిస్తున్నది ఆ భగవంతుడే అనేటువంటి ఆలోచన సరళిని మనం అలవాటు చేసుకోవాలి మన జీవితంలో. మనకు తెలియకుండా ఇప్పటి వరకు చేసిన గురుపాద ఆశ్రయం చేసిన తర్వాత ఇటువంటి జ్ఞానాన్ని మనము అలవాటు చేసుకునే ప్రయత్నం చేయాలి. గురుదేవులు వచ్చారు కదా, గురుదేవులు వచ్చారు, ఈరోజు కార్యక్రమం జరిగింది, వెళ్ళాము, విన్నాము, చూసాము, ప్రసాదం తీసుకున్నాము, అక్కడితో ఈరోజు మన కార్యక్రమం అయిపోయిందనే భావన కాకుండా ఒక మహాత్ముడు మన గ్రామానికి వచ్చారని కానీ మన ఇంటికి వచ్చారని కానీ ఈ ఆలోచన విధానంలో ఇంతటి మహాత్ములు మన గ్రామానికి, మన ఇంటికి, మనకు దర్శనానికి వచ్చినప్పుడు వారు చెప్పిన దాంట్లో మనం ముక్తి కావాలి అని అందరూ ఆలోచనతోనే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నాము. కొంతమంది తెలియకుండా వచ్చినా ఇవినైనా ఓహో ఇటువంటిది పొందాలి అనేటువంటి ఆలోచన సరళిలోకి వెళ్తాము. అటువంటిది వచ్చినప్పుడు ఇటువంటి కర్మలు ఏదైతే ఉన్నాయో గురుదేవ ఇవన్నీ నీ ప్రకారం, నీ ప్లాన్ ప్రకారం జరుగుతుంది అనేటువంటి ఒక ఆలోచన సరళిని మనం అలవాటు చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మాలాంటి వాళ్ళు అందరం ఉన్నామంటే ఆ ప్రయాణంలోనే ఉన్నాం. అలవాటు చేసుకుని అలవాటు చేసుకోవాలి, ఇటువంటి ఆలోచనతో ఉండాలి అనేటువంటి ఆలోచన సరళితో ఎప్పుడైతే మన జీవితాన్ని మనం ప్రతిరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి మనం విశ్రమించే సమయం వరకు జరిగిన కాలంలో మనకు ఒక అమ్మ గురి గురు బాబుజీ మహారాజులు చెప్తూ ఉండేవారు. నారద మహామునికి నారదుల వారికి నా అంత భక్తుడు లేడు అనేటువంటి ఒక ఆలోచన సరళతో ఉండేవారు ఆయన. నేనే కదా ముల్లోకాలు గానం చేసుకుంటూ ఆ విష్ణు పరమాత్మ యొక్క గానాన్ని చేసుకుంటూ ముల్లోకాలు తిరుగుతున్నాను, నా అంత భక్తుడు లేడు అనేటువంటి ఆలోచన వచ్చింది. ఎప్పుడైనా సరే తండ్రి పిల్లలు ఒక ఆలోచన సరళ కానీ పడుతూ కానీ తప్పటడుగు పడతాను అనేసరికి ఆయనే కార్యభారం వహిస్తారు. మళ్ళా నా పుత్రుడు మళ్ళీ సరైన మార్గంలో పడాలంటే వారికి సరైన శిక్షణని ఇవ్వడానికి ఆ గురుదేవులకే చెల్లన్నమాట. అట్లా శ్రీకృష్ణ పరమాత్మ నారదుల వారికి ఒక చిన్న పరీక్ష పెట్టదలిచి, నారద భూలోకంలో ఒక గోవిందయ్య అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు, వీళ్ళు ఒకసారి ఆయన జీవన విధానాన్ని పరిశీలించు, ఏం జరుగుతుందో తెలుసుకుందో వచ్చి నాకు చెప్పు అని చెప్పారట. ఆయన నారదులు నా అంతటి వాడికి భూలోకంలోకి వెళ్ళి ఒక మామూలు మనిషి గురించి విచారం చేయమంటున్నారే అనేటువంటి, ఇంత గురుదేవ్ మా తాతగారు ఇంత పెద్ద అయినా నేను ఇంత భక్తుడిని కదా నాకు ఇట్లా సామాన్యమైనటువంటి ఒక కార్యాన్ని ఎందుకు అప్పగించారు అని అనుకున్నారు ఆయన. అనుకుని ఆయన అలాగే మరి తాతగారు చెప్పిన తర్వాత పెద్దవారు చెప్పిన తర్వాత మరి ఎవరైనా సరే ఆ పని చేస్తాం, మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మన ఇంట్లో పెద్దవాళ్ళకి పని చెప్తే ఆ పని చేయడానికి వెళ్తాను కదా. అలాగే నారదుల వారు కూడా భూలోకానికి వచ్చారు. ఆ గోవిందయ్య అనేటువంటి ఆయన గృహానికి వెళ్ళారు. అదేమి పెద్ద 5 అంతస్తులో 10 అంతస్తులో బిల్డింగ్ ఏం కాదని, అన్నీ అనుకూలాలతో ఉన్న గృహం ఏం కాదు, సూర్యచంద్రాలు ఎల్లవేళగా ప్రకాశిస్తూ ఉండి ఆయన దైనందిన కార్యక్రమంలో అప్పుడే ఆయన పొలం పనుల నుంచి వచ్చి గోవింద అంటూ కాలు కడుతున్నారు, అట్లాగే నారాయణ అంటూ మంచి తీర్థం తీసుకున్నారు, అట్లాగే రామచంద్ర ప్రభు అని చెప్పి ఆయన చేస్తున్న కార్యక్రమాన్ని కొంతసేపు పరిశీలన చేస్తే ఆయన నోటి నుంచి వచ్చిన ఈ కేశవనామాలు తప్పితే ఇంకోటి ఏం లేదనమాట. మనకేంటి ఎన్ని కేశవనామాలు ఉన్నాయో ఆ నారాయణమూర్తిని మనం ఎన్ని రకాలుగా కీర్తిస్తామో అన్ని నామాలు ఆయన నుంచి ఆయన చూసిన కాస్త సమయంలో భగవంతుని అట్లా ప్రార్థించుకుంటూ ఆయన జీవన విధానాన్ని సాధిస్తున్నారు. ఆయన అయిపోయింది అదే తీసుకుని వెళ్ళి ఆయన శ్రీకృష్ణ పరమాత్మకి నారదులు వారు చెప్తారు, తాతగారు ఇట్లా భూలోకంలో మీరు వెళ్ళమన్నారు, నేను వెళ్ళి చూసి వచ్చాను, ఇట్లా ఆయన జీవన విధానం మీ యొక్క స్తోత్రంతో జరుగుతోంది అని చెప్పారు ఆయన. సరే అయితే నారద మన ద్వారకలి ఒక ఆపద రాబోతోంది, దానికి నీ ద్వారా ఒక చిన్న కార్యక్రమం చేయదలిచాను. ఒక నూనె మూకుడు నిండా పెట్టి నీ శిరస్సు మీద పెట్టుకుని ద్వారక చుట్టూ 3 ప్రదక్షిణలు చేయను ఆయన, దాని ద్వారా ఈ ద్వారకకి ఆ దోషం తొలగిపోతుంది అని చెప్పాను. మరి ఆయన ఇంకా మనసులో ఇంకా ఉంది కదా నేను నా అంతటి భక్తుడు లేడు అనేటువంటిది. ఆయన చివరిగా ఒక చిన్న పాయింట్ చెప్పారు, ఏమని, నా నామస్మరణ మాత్రం మరవకు, ఈ 3 ప్రదక్షిణాలు నా నామస్మరణతో నువ్వు చెయ్యి అని చెప్పారు ఆయన. అయితే ఆ చుక్క నూనె కింద పడినా ద్వారకకి ఆపద వాటిల్లుతుంది అని చాలా గట్టిగా చెప్పారు ఆ విషయాన్ని. దాంతో నారదుల వారికి ఆ గట్టిగా చెప్పిన ఆ చుక్క ఎక్కడ కింద పడుతుందో అన్న విషయం మీద దృష్టి పెట్టుకున్నారు ఆయన. 3 ప్రదక్షిణాలు చేశారు, ఆ చుక్క కూడా నూనె పడకుండా చక్కగా ఆయన 3 ప్రదక్షిణాలు చేసి స్వామివారి దగ్గరికి వచ్చి, అయ్యా మీ చెప్పిన దాన్ని పూర్తి చేశాను, ఇంక ద్వారకకి ఏం అదిష్టం వాటిల్లదు అని చెప్పారు ఆయన. అయితే అప్పుడు కృష్ణ పరమాత్మ అడిగారు, మరి నా నామాన్ని ఎన్నిసార్లు జపించావు అని అడిగారు. అయ్యయ్యో తాతగారు మర్చిపోయాను, నేను ఒక్కసారి కూడా మీ నామం జపించలేదు అన్నారు. మరి చూసావా కలియుగంలో మానవుడు ఎన్నో కార్యక్రమాలు ఎన్నో పనులు చేసుకుంటూ కలియుగంలో మానవుడికి నామస్మరణే తరుణోపాయం అని చెప్పారు. అటువంటి నామాన్ని మరవకుండా వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కార్యక్రమాలు చేసుకుంటున్నా నా నామాన్ని మరవకుండా ఒక మానవుడు మరి జపించి ముక్తిని పొందుతున్నాడంటే మరి నువ్వు ఎంతో భక్తుడిని అనుకున్నావు. మరి ఒక్కసారి కూడా ఒక్కరు ఒక్క 5 నిమిషాలు 3 ప్రదక్షిణాలు ఒక్కసారి కూడా నువ్వు నామం నువ్వు తలుచుకోలేదంటే ఎవరయ్యా గొప్ప అని అడిగాడు శ్రీకృష్ణ పరమాత్మ. అందుకని మన అదృష్టం ఏంటంటే దేవతలకు కూడా అలభ్యమైనటువంటిది మానవ జన్మ అని మనకి పురాణాలు చెప్తున్నాయి, గురుదేవుల ముఖస్థుగా కూడా మనం వింటున్నాం. దానికే మనకి ఈ శ్లోకం చెప్పారన్నమాట, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం భజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాసుచ. సర్వ పాపాలను సర్వధర్మాన్ మీ యొక్క ధర్మంలో మీరు మీ చేస్తూ మీ మీ కర్మలను ఇది గురుదేవుడు అనుగ్రహంతో లేకపోతే మీరు మనం ఆశ్రయించిన భగవంతుడి అనుగ్రహంతో ఈరోజు ఇటువంటి కార్యక్రమాన్ని నేను చేయగలిగాను, ఇంకా చేయబోయేది కూడా ఆ గురుదేవుడి అనుగ్రహంతో నేను చేయగలుగుతాను అనేటువంటి ఆలోచన విధానాన్ని మనం అలవరుచుకుంటే మనం చేసిన ఆ పాప కర్మలన్నీ భగవంతుడు నేను నిర్మూలిస్తాను అని చెప్తున్నాను. మరి అందుకే కదండి మనం గురు పూజ చేసుకుంటా ఉంటే చివరిలో చెప్తారు కదా, పాపోహం పాపకర్మాణం పాపాత్మ పాప సంభవ త్రాయిమాన్ కృపయాదేవ శరణాగత వత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని చెప్పిన తర్వాత మన చేత ఆ పుణ్య పాపాలన్నీ అక్షింతలేసి నీళ్ళు వదిలిస్తారు. మనం ఎంత పూజ చేసి ఎంత భక్తిగా చేసామని మనం ఆ గురుదేవుడికి వదిలిపెడుతున్నాం. ఆయన ఏం చెప్తున్నాడు, నువ్వు మంచి చేయి చెడు చేయి నాకు వదిలిపెట్టు, దానిలో మంచిని నీకు ఇస్తాను, చెడుని మాత్రం నీ దారి దాపులు కూడా రానివ్వను అని చెప్పి గురుదేవులు మనకి చెప్పినారు కాబట్టి అటువంటి ఆలోచన విధానాన్ని మనం ఈ జీవితంలో ఇప్పటి వరకు చేయలేకపోయినా ఇప్పటి నుంచైనా చేయడానికి ప్రయత్నం చేస్తూ అటువంటి మార్గాన్ని అనుసరించి గురుదేవుల ఆశ్రయాన్ని పొందాలని మనందరం గురుదేవుల ఆశ్రయంలో ముక్తులవ్వాలని